ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రమధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మా తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి.
207వ పేజీ 6వ అధ్యాయం 8వ ఖండం 4వ మంత్రం.
తస్య క్వ మూలం స్యాత్ అన్యత్రాద్భూయోద్భిః సోమ్యశృంగేన తేజోమూలమన్విచ్ఛ తేజసా సోమ్యశృంగేన సన్మూలమన్విచ్ఛ సన్మూలా సోమ్య ఇమా సర్వా ప్రజాః సదాయతనాః సత్ప్రతిష్ఠాః యథాను ఖలు సోమ్యం ఇమా స్త్రిశ్రో దేవతాః పురుషం ప్రాప్య త్రివృత్రివృదైకైకాభవతి తదుక్తం పురస్తాదేవ భవతి అస్య సోమ్య పురుషస్య ప్రయతః అస్య సోమ్య పురుషస్య ప్రయతః వాంగ్ మనసి సంపద్యతే మనః ప్రాణే ప్రాణస్తేజసీ తేజః పరస్యాం దేవతాయాం.
ఈ 6వ అధ్యాయంలో సద్విద్య, సత్ అంటే బ్రహ్మమని, విద్య అంటే జ్ఞానం, బ్రహ్మ విద్య బ్రహ్మ జ్ఞానాన్ని గురించి చెప్తున్నారు. ఏ బ్రహ్మాన్ని తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లుగానే అని విషయాన్ని మనం చెప్తున్నాం. ఇప్పుడు బ్రహ్మను తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లే. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం, ఏక బ్రహ్మ కారణ విజ్ఞానేన సర్వ కార్య విజ్ఞానం భవతి. ఈ ప్రపంచమంతా కార్యం, బ్రహ్మ కారణం. ఒక కారణాన్ని తెలుసుకుంటే ఆ కారణం వలన వచ్చినటువంటి కార్యాలన్నీ తెలిసినట్లే కదా అనే విషయాన్ని ఇక్కడ కొన్ని ఉదాహరణల ద్వారా చెప్తున్నారు ఉద్దాలకుల వారు శ్వేతకేతువుడికి. కారణం యొక్క లక్షణం ఏమిటి అని చెప్తున్నారు. కారణం సత్యం, అది స్వరూప లక్షణం, దానికి ఎప్పుడు మారనటువంటిది. అగ్నికి వేడి స్వరూపం, దాని స్వరూపమే వేడి, ఉష్ణత, అది ఎప్పుడు మారదు. దాన్ని అనువృత్తం అంటాం. ఎప్పుడూ ఉండేది ఏదైతే ఉన్నదో దాన్ని అనువృత్తం అంటాం, లేక అనుస్యూతం అంటాం సంస్కృతంలో, వేదాంత పరిభాషలో అనుస్యూతం అనువృత్తం. ఎలాగైతే ఒక మాల కట్టినప్పుడు పూలమాల, గులాబీ పువ్వు ఉన్న చోట చామంతి ఉండదు, చామంతి కట్టిన చోట గులాబీ, అంటే పూలు రంగులు రంగులు కట్టుకుంటూ వెళతాం, మల్లె పూలు, గులాబీ పూలు, చామంతి పూలు, అవి కట్టినప్పుడు ఆ పువ్వు ఉన్న చోట మరొక పువ్వు ఉండదు. కానీ దారం కంటిన్యూస్ గా ఉంటుంది. అది అనువృత్తం అంటే, అనువృత్తం అనుస్యూతం అనుస్యూతతయా వర్తతే, అన్ని పూలల్లో కూడా ఉండేది ఏదైతే దారం ఉందో అది అనుస్యూతం అంట, అనుస్యూతతయా. కానీ పూలు అనుస్యూతం కాదు, అనువృత్తము కాదు. వాటిని ఏమంటారంటే వ్యావృత్తం అంటారు. వ్యావృత్తం అనుస్యూతానికి లేక అనువృత్తానికి ఆపోజిట్ వ్యతిరేక పదం వ్యావృత్తం. ఒక చోట ఉండి ఒక చోట లేకపోవటం, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోతే వ్యావృత్తం అంటారు. పూల ఉదాహరణ అట్లాగే నీళ్లు కాగబెట్టినప్పుడు వేడి వస్తుంది, ఉష్ణత వస్తుంది నీటికి. ఆ నీటి యొక్క ఉష్ణత అగ్నిదే కానీ నీటిది కాదు. నీరు కాసేపే ఉంటాయి వేడిగా, కాగబెట్టి మళ్ళీ బయట పెట్టామనుకోండి తర్వాత చల్లారిపోతాయి. కనుక ఉష్ణత వ్యావృత్తం, అనువృత్తం కాదు, దాని స్వరూపం కాదు. ఏదైతే దాని స్వరూపం కాదో అది ఎక్కువసేపు ఉండదు. దారం ఉంటుంది, పూలన్నీ పోయినా కూడా దారం ఉంటుంది. అందుకని పూలు పెట్టుకుంటారు కొంతమంది. పూలన్నీ పోయిన తర్వాత దారం తల్ల వేళ్లాడుతూ ఉంటుంది. అందుకని అదేవిధంగా వేడిపోయిన తర్వాత నీళ్లు చల్లబడిపోతాయి. ఉష్ణత వ్యావృత్తం నీటిలో, కానీ అగ్నిలో ఉష్ణత అనువృత్తం. అందుకనే స్వరూపం అన్నాం. స్వరూపం అయినటువంటిది మారదు, స్వరూపం అయినది మారదు, ఈ కారణం అనేటటువంటిది మారదు, ఎప్పుడు అలాగే ఉంటుంది. కారణం స్వరూపం అనువృత్తం అనుస్యూతం ఇవన్నీ మార, ఇదంతా కూడా ఒకే సత్. ఆ సత్తే నేను, నా నిజస్వరూపం. ఇప్పుడు ఈ శరీర స్త్రీని పురుషుణ్ణి మనందరం నేను నేను అని వాడతాం, అది అనుస్యూతం అనువృత్తం. కారణం స్వరూపం. ఉదాహరణలు గుర్తుపెట్టుకున్నట్లు ఇక్కడ మనం ఈ శరీరం దార్ష్టాంతంలో చూడాలి. ఈ శరీరం అనేది ఈ నేను అన్నప్పుడు ఆ నేను ఒక నేనులో స్త్రీగా, ఒక నేనేమో పురుషుడిగా. స్త్రీత్వం పురుషత్వం ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి. భార్యగా తల్లిగా తండ్రిగా ఇవన్నీ వ్యావృత్తాలు. మొదట స్త్రీగా, తర్వాత పత్నిగా, తర్వాత తల్లిగా, తర్వాత అత్తగారిగా, కోడలుగా, ఇవన్నీ ఈ ధర్మాలన్నీ వచ్చినటువంటివి తర్వాత. కానీ నేను అనేటటువంటిది మారకుండా ఉంటున్నది. మనం పుట్టినప్పుడు చిన్నప్పుడు నేను ఒకే నేను, తర్వాత వివాహం అయిన తర్వాత అదే నేను, మళ్ళీ తల్లిగా మారినప్పుడు అదే నేను, అత్తగారైనా అదే నేను. కానీ ఈ ఈ పదవులు, ఈ వేషధారణ, ఈ వేషం చూసారా, స్త్రీ అనే వేషం. అట్లాగే పురుషుడు కూడా తండ్రిగా, తర్వాత తాతయ్యగా. ఆ నేను అనేది మారడం లేదు, చూసారా? అది అనువృత్తం అనుస్యూతం, అది స్వరూపం, అది కారణం. జాగ్రత్త అవస్థ మారుతున్నది. సుషుప్తి అవస్థ నుంచి స్వప్నానికి వస్తాం, స్వప్నం నుంచి సుషుప్తికి వెళ్తాం, సుషుప్తి నుంచి జాగ్రత్తకు వస్తాం. ఈ అవస్థలు మారుతున్నాయి, కానీ నేను మారడం లేదు. అవస్థలను నేను తెలుసుకుంటున్నాను. కనుక అవస్థలు కూడా, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు కూడా వ్యావృత్తం వ్యావృత్తం అన్నాం. అంటే కారణం నేను, అనువృత్తం సత్కారణమైన నేను అనువృత్తంగా ఉన్నాను. ఈ యొక్క అవస్థలు మారుతూ ఉన్నాయి, నా యొక్క వేషం అంటే పాత్ర మారుతూ ఉన్నది. పాత్ర అంటే ఏంటి, మనం వేసే వేషం, రోల్ అంటారు. తల్లి పాత్ర, తండ్రి పాత్ర, ఇట్లా పాత్ర వేషధారణ మనం వేస్తున్నాం కదా, ఇవి మారుతూ ఉన్నాయి. కానీ నేను అనేది మారడం లేదు. ఇంకా ఏం మారుతున్నాయి? నేను మారకుండా యవ్వనం, కౌమారం, బాల్యం, యవ్వనం, బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం, ఇవన్నీ మారుతూ ఉన్నాయి. కానీ నేను మారలేదు. నేనే బాల్యావస్థలో ఉన్నాను, నేనే కౌమారావస్థలో ఉన్నాను, నేనే యవ్వనావస్థ, నేనే వృద్ధాప్యావస్థ. అన్ని అవస్థలను చూసేవాడిని, అవస్థ పడుతున్నవాడిని నేనే. అన్ని అవస్థలు అనుభవిస్తూ అవస్థపడేవాడిని నేనే. కానీ నేను మారడం లేదు. నేను కనుక మారితే ఆ అవస్థలు మారేవన్నీ నాకు తెలియదు కదా. కనుక అవన్నీ వ్యావృత్తాలు. బాల్యావస్థ, యవ్వనావస్థ, వృద్ధావస్థ, ఇవన్నీ వ్యావృత్తాలు. కొంతకాలమే ఉంటాయి, అవి నిత్యం కాదు. కానీ నేను అనేది మారడం లేదు. ఆ మారేటటువంటిది నువ్వు కాదు. ఆ మారుతున్నది ఏదైతే ఉన్నదో అది నువ్వు కాదు. మారేటటువంటిది కార్యం, మారినటువంటిది కారణం. బంగారం మారదు, గొలుసులు మారుతాయి, ఆభరణాలు మారుతూ ఉన్నాయి, రింగు మారుతుంది, గాజులు మారుతున్నాయి, రకరకాలుగా మారుతూనే ఉన్నాయి. ఎన్నిసార్లు అదే బంగారం కదా కరిగిచ్చి 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 చేస్తాడు, ఎక్కడి నుంచి క్రొత్త బంగారం ఏం తాడు? మీరిచ్చిన బంగారాన్ని మార్చి మళ్ళీ రకరకాలుగా చేసి పెడతాడు. ఆ మారుతున్నవి ఏవైతే ఉన్నాయో వ్యావృత్తాలు, అవన్నీ కార్యాలు. కార్యం అనిత్యం, అది స్వరూపం కాదు, అది వ్యావృత్తం. అదేవిధంగా నువ్వు ఈ మారేటటువంటి శరీరము నువ్వు కాదు, మనస్సు మారుతున్నది కదా. మారేటటువంటి శరీరము నువ్వు కాదు, మనస్సు మారుతున్నది. పొద్దున ఆనందంగా ఉంది, మధ్యాహ్నం దుఃఖంగా ఉంది, సాయంత్రానికి కొంచెం సంతోషం కొంచెం దుఃఖం, రెండు రకాలుగా ఉన్నది. ఈ మారుతున్న మనస్సుని గమనిస్తున్న వాడిని నేనే కదా. ఈ మారుతున్నటువంటి, ఎప్పుడన్నా అనారోగ్యం వస్తే స్టూడెంట్స్ చెప్తుంటారు, స్వామిని నాకు ఎప్పుడు రాలేదండి ఇట్లాంటి బాధ, ఇప్పుడు వచ్చింది. ఎప్పుడు ఎందుకు వస్తుంది? ఎప్పుడు వస్తే అసలు ఉండలేము మనం, అప్పుడప్పుడు వస్తుంది. అనారోగ్యం కానీ తలనొప్పి కానీ ఏదన్నా వచ్చినప్పుడు మనం ఈ మాట వాడుతూ ఉంటాం. ఎంత ఫన్నీగా ఉంటుందో తెలుసా? ఎప్పుడు రాలేదండి, ఫస్ట్ టైం. ఏదో ఒకప్పుడు ఫస్ట్ టైమే కదా ఏదైనా వచ్చినా, ఎప్పుడు వచ్చినా ఏదో ఒకసారి ఫస్ట్ టైమే కదా. ఇది 10th టైం అనేది కాదు, ఫస్ట్ టైం వచ్చింది. ఇప్పటి నుంచి సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం. కనుక ఈ మారుతున్నటువంటి మనస్సు, మారుతున్న బుద్ధి కూడా, చిన్నప్పుడు బాగా జ్ఞాపక శక్తి ఉండేదండి, ఇప్పుడు కాస్త పోయింది జ్ఞాపక శక్తి అన్నారు. అంటే బుద్ధిలో కూడా షార్ప్నెస్ తగ్గిపోతున్నది. అంటే ఏమిటి? మారుతున్నది, వ్యావృత్తం. కనుక బుద్ధి బాగా షార్ప్గా ఉండేదాన్ని, చిన్నప్పుడు వాలీబాల్ స్కూల్లో గేమ్ ఆడితే ఎంత బాగా ఆడేదాన్నో ఇప్పుడు కూర్చుంటే లేవలేదు. అప్పుడు స్కూల్లో బాగా చురుకుగా ఉన్నాను అని గ్రహించింది నేనే, ఇప్పుడు కూర్చుంటే లేవలేను, ప్రాజెక్టే పెద్ద ప్రాజెక్ట్ అది, నాకు చాలా కష్టంగా ఉంది అనేది నేనే. చూసారా? కనుక నేను అనేది సత్యం అవుతుంది, కానీ మారేవన్నీ సత్యం కాలేవు కదా. మనం ఏం చేస్తామంటే అజ్ఞానం వల్ల ఈ నేను అనేదాన్ని ఆ మారే శరీరం మనస్సుతో కలిపేసుకొని దుఃఖపడుతూ ఉంటాం. అది మారకుండానే ఉండదు, మారుతూనే ఉంటుంది. దానికి అవస్థలు ఉంటూనే ఉంటాయి, దాని లక్షణం ఏదో అది అట్లాగే ఉంటూనే ఉంటుంది. నీళ్లు కాగబట్టి చల్లారిపోవాకు అట్లాగే ఉండు అంటే ఉంటుందా? నీళ్ళు ఏమంటాయి? నా ధర్మం కాదమ్మా అది విడిగా వేడిగా ఉండడానికి, ఎప్పుడు నా ధర్మానికి నేను వెళ్ళిపోతాను కాసేపటికి అంటుందా? లేదా, నీరు మాట్లాడదు కానీ దాని పని అది చేసి కూర్చుంటుంది. ఇప్పుడే కాచాను, అప్పుడే చల్లారిపోయినాయి, చల్లారిపోక ఏమవుతుంది? అదేవిధంగా ఈ శరీరం మనస్సు కూడా అంతే. ఎందుకు అనారోగ్యం వచ్చింది? వస్తుంది, దాని లక్షణం అది. కళ్ళు ఏమిటి, పళ్ళు ఏమిటి, చర్మం ఏమిటి, రకరకాలుగా మార్పులు వస్తూ ఉంటే, చూస్తూ ఉంటే అప్పుడప్పుడు బాధ. ఎందుకు బాధ అంటే దాని లక్షణం అది కదా. మనస్సు ఒప్పుకోదు. ఆ మనస్సు ఒప్పుకోక ఈ చిన్నగా యంగ్గా కనపడాలని ఎంత ప్రయత్నం చేస్తాము. ఇవన్నీ అవసరం లేదు. అది ఎట్లా ఉన్నదో దాన్ని శుభ్రంగా ఉంచు, అంతే. ఆరోగ్యంగా ఉంచు, దాన్ని పోషణ చేయి. అంతేగాని వృద్ధాప్యం వస్తూ ఉన్న దాని గురించి బాధపడకూడదు. ఎందుకంటే దాని లక్షణాన్ని దాని లక్షణంగా మనం అంగీకరించకపోతే మనస్సుకు బాధ. దాని లక్షణాన్ని దాని లక్షణంగా అంగీకరించి దాన్ని యాక్సెప్ట్ చేశామంటే బాధ ఉండదు కదా. అలా మనస్సును తయారు చేసుకుంటే మనస్సు, ఆ మనస్సు చాలా పరిపక్వత చెందిన మనస్సు అని అర్థం. అందుకని అటువంటి సత్యాన్ని గురించి నువ్వు తెలుసుకోవాలి నాయన అని చెప్తున్నారు ఉద్దాలకుల వారు అని చెప్పి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ బ్రహ్మ సత్యం అనేటువంటిది, సత్ అనేటువంటిది కారణం. సత్ అంటే నేను అని అర్థం. సత్ కారణం అని చెప్తే అది పరోక్ష జ్ఞానం. అన్నింటిలో సత్తు ఉన్నది, సత్తు ఉన్నది, ఉన్నది ఉన్నది ఉనికిగా అంతటా ఉన్నది అని తెలుసుకుంటే అది పరోక్ష జ్ఞానం. ఆ సత్తే నేను అని తెలుసుకుంటే అపరోక్ష జ్ఞానం. బయట ఉన్నది ఉన్నది అంటున్నావు, అది సత్తు బ్రహ్మం స్వామిని చెప్పారు ఛాందోగ్య ఉపనిషత్తులో, అని తెలుసుకుంటే పరోక్ష జ్ఞానం. కానీ ఆ సత్త అనేటువంటిది ఇక్కడ ఈ శరీరంలో ఉన్నాను ఉనికిగా, ఆ ఉనికి నేను అని తెలుసుకుంటే అపరోక్ష జ్ఞానం, డైరెక్ట్ నాలెడ్జ్ అంటారు. పరోక్ష జ్ఞానం అంటే డబ్బులు ఉన్నాయి, ఎక్కడో ఉన్నాయి, నాకు ఉపయోగపడిపోతే ఏం ప్రయోజనం? డబ్బులు ఎక్కడో ఉన్నాయి, బీరువాలో పెట్టాం, ఎక్కడో పెట్టాం గుర్తులేదు, ఎక్కడో ఉన్నాయి, ఉంటే నాకేంటి ప్రయోజనం? ఉన్నాయి అని తెలుసు, కానీ అవి నా చేతికి అవసరానికి ఉపయోగపడాలి కదా, అప్పుడే కదా ఆ ధనం వల్ల నాకు ప్రయోజనం. కనుక సత్తు బ్రహ్మ ఉన్నది అంటే నాకేం ప్రయోజనం లేదు. అంతటా వ్యాపించినటువంటి ఆ సత్తు ఉనికి అనేటటువంటిది బ్రహ్మము నేనే అయ్యున్నాను, అప్పుడే మనకు ప్రయోజనం. ఎలాగండి ఈ సత్తు తెలుసుకోవడం అంటే, ఏమున్నది, సత్తు ప్లస్ నామరూప. సత్తుని నువ్వు చూడలేవు కళ్ళతో, దానికి రూపం లేదు. సత్తుని ఎలా తెలుసుకోవాలంటే నామరూపం ద్వారా దాన్ని తెలుసుకొని మెచ్చుకోవాలి, అప్రిషియేట్. పుష్పం ఉన్నది, ఇప్పుడు ఉన్న పుష్పం ప్రాధాన్యమా లేని పుష్పమా ప్రాధాన్యం మీకు? ఉన్న పుష్పాన్నే ఇష్టపడతారు, కోరుకుంటారు, లేని పుష్పాన్ని కోరుకుంటారా? ఉన్న పుష్పాన్ని కోరుకుంటారు. కనుక పుష్పము అనేటువంటిది ఉన్నటువంటి పుష్పం, ఉన్న పుష్పం ఇది, అందుకని ఉన్నది అనేది ముఖ్యం. అవునా? ఈ పుష్పం అనేది మనం సంస్కృత ఇంగ్లీష్ భాషలో నౌన్ అంటారు దీన్ని, నామవాచకం. పుష్పము, కుండ, ఇవన్నీ నౌన్ అంటారు. ఈ పాఠం చెప్పాను ఇంతకుముందు, మళ్ళీ కాంటెక్స్ట్ వచ్చింది కనుక రిమైండ్ చేస్తున్నా. ఇది నౌన్, నామవాచకం అంటారు. చిన్నప్పుడు మనకు నామవాచకాలు నేర్పుతారు, పుస్తకము, కలము, ఇట్లాంటివన్నీ నామవాచకాలు చెప్పేవాళ్ళు. పుస్తకము ఉన్నది, కలము ఉన్నది, ఇవన్నీ చెప్తారు కదా. ఈ కలము, పుస్తకము, కుండం, పువ్వు ఇవన్నీ కూడా నామవాచకాలు అని చెప్పారు మనకు స్కూల్లో. శాస్త్రం అంటుంది కుండ ఉన్నది, పుస్తకం ఉన్నది, పుష్పం ఉన్నది అంటున్నావు కదా, కుండ నామవాచకం కాదు. ఏం ఉన్నది అన్నాడు? కుండ ఉన్నది. ఎటువంటి కుండ ఉన్నది? మట్టి కుండ ఉన్నది అన్నాడు. అప్పుడు మట్టి అనేది మనం విశేషణంగా చెప్తాం. ఎటువంటి కుండ? మట్టి కుండ అండి. అప్పుడు విశేషణంగా చెప్తాం. ఇప్పుడు మట్టికి కుండ అనేటువంటిది నామవాచకం, మట్టి అనేది దానికి విశేషణం. మట్టి కుండ చక్కగా ఉంది గ్రామర్. శాస్త్రం అంటుంది తప్పు, ఈ యొక్క గ్రామర్ వ్యాకరణం తప్పు వ్యాకరణం చెప్తున్నారు మీకు స్కూల్లో. నేను చెప్తాను సరైన వ్యాకరణం, శాస్త్రం చెప్తున్నది. ఇదేమిటండి, ఇది ఎట్లా తప్పు అవుతుందండి అన్నారు. చెప్తాను విను. కుండ అనేటువంటిది నామవాచకం కాదు, మట్టి అనేది నామవాచకం. మట్టి నామవాచకం, కుండ అనేది మట్టికి విశేషణం. కుండ రూపంలో ఉన్న మట్టి అంటే మన యొక్క అండర్స్టాండింగ్ మనం చేసుకున్న దాన్ని ఇప్పుడు టోటల్గా రివర్స్ చేయాలి. చాలా కష్టం. స్కూల్లో చదువుకున్న పాఠాన్ని తిప్పి చదువుకోవాలి. ఇప్పుడు మట్టి కుండ రూపంలో ఉన్న మట్టి. ఎటువంటి మట్టి? మట్టి నామవాచకం. ఎటువంటి మట్టి? కుండ రూపంలో ఉన్న మట్టి అండి. కనుక కుండ రూపం అనేటువంటిది విశేషణం, విశేషణం. అర్థమైంది కదా? ఉదాహరణ బాగానే ఉంది. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు మీరు అని అంటే, వేదాంతం చెప్తున్నది ఈ ప్రపంచం ఉన్నది అంటున్నావు కదా. ప్రపంచం అనేది నామవాచకం, ఉన్నది అనేటువంటిది విశేషణం. కుండ అనేటువంటిది విశేషణం అని చెప్పాం, మట్టి అనేటువంటిది నామవాచకం అన్నాం. అదేవిధంగా ఈ ప్రపంచం ఉన్నది అంటున్నాం మనం, ప్రపంచం నామవాచకంగా తీసుకుంటున్నాం మన విద్య ప్రకారం, స్కూల్లో విద్య ప్రకారం. వరల్డ్, ప్రపంచం నామవాచకం. ఎటువంటి ప్రపంచం? ఉన్నటువంటి ప్రపంచం. ప్రపంచం ఉన్నది, ఆ ఉన్నది అనేదాన్ని విశేషణంగా తీసుకుంటున్నాం. ఈ శాస్త్రం అంటుంది ఉన్నది అనేటువంటిది నామవాచకము. ఎటువంటి ఉన్నది ఇది అంటే ప్రపంచ రూపంగా ఉన్నది. ప్రపంచ రూపంగా ఉన్న సత్తు అన్నాం. సత్ అనేది నామవాచకం. సత్ అంటే బ్రహ్మము, బ్రహ్మమే నామవాచకం. ప్రపంచ రూపంగా ఉన్న బ్రహ్మం, ప్రపంచ రూపముగా ఉన్నటువంటి సద్బ్రహ్మం. కనుక ప్రపంచ రూపంగా ఉన్నటువంటి ప్రపంచం అనేది విశేషణం. అర్థమైందే? కనుక ప్రపంచ రూపముగా ఉన్నటువంటి సత్ బ్రహ్మము, ఈ సత్ బ్రహ్మం అనే దానికి రూపం లేకపోవడం వలన నువ్వు ఆ సత్ బ్రహ్మాన్ని ఎలా గ్రహించాలి? ఈ ప్రపంచం ద్వారా గ్రహించాలి. బంగారాన్ని ఉపయోగించుకుంటామా, ఆభరణాలు ఉపయోగించుకుంటామా? ఆభరణాలను ఉపయోగించుకుంటాం. బంగారం ఏం చేసుకుంటామండి? తలకాయ మీద పెట్టుకోవాల్సింది, ఒక గుమ్మడికాయలాగా బంగారం ముద్దని. అదేం చెవులకు పెట్టుకోగలమా, మెడలో వేసుకోగలమా, చేతులకు వేసుకోగలమా? బంగారాన్ని ఆభరణాలుగా మారిస్తే మనం ఉపయోగించుకుంటాం. అదేవిధంగా సత్ బ్రహ్మాన్ని ఉపయోగించుకోలేము. సత్ బ్రహ్మమే ఈ ప్రపంచ విశేషణంగా కనపడితే నామరూపంగా ఉపయోగపడుతుంది మనకు. కనుక సత్ అనేటువంటిది చిత్ ఎలా గ్రహిస్తామంటే, ఈ ప్రపంచం అనేటువంటిది ప్రమేయం, ప్రపంచం అనేటువంటిది ప్రమేయం. ఈ ప్రపంచాన్ని చూస్తున్నటువంటి వాడు ప్రమాత, ప్రపంచాన్ని చూస్తున్నటువంటి వాడు ప్రమాత. ప్రమేయం అంటే ఏమిటంటే సత్తు ప్లస్ నామరూప ప్రమేయం. ప్రమాత అంటే చిత్తు ప్లస్ నామరూప ప్రమాత. చిత్ అంటే చైతన్యం, ఆత్మ చైతన్యం, నేను ఉన్నాను. ఆ నేను అనేటువంటిది ఆత్మ చైతన్యం చిత్ ప్లస్ నామరూప ప్రమాత. ఈ చిత్ ప్లస్ నామరూప ప్రమాత సత్ ప్లస్ నామరూప ప్రమేయాన్ని తెలుసుకుంటున్నాడు. ఈ చిత్ ప్లస్ నామరూప చైతన్యం, ఆత్మ చైతన్యం ప్లస్ నామరూప. నాకు ఒక నామం ఉంది కదా, మీకు ఒక పేరు ఉంది, నాకు ఒక పేరు ఉంది, మీకు ఒక రూపం ఉంది, నాకు ఒక రూపం ఉంది. పేరు ఉన్నది, రూపము ఉన్నది. ఈ పేరు ఉన్నది, రూపం ఉన్నది అనేటటువంటి నేను తెలుసుకుంటున్నాను చూసారా. నాకు తెలుసు నా పేరు, నీ పేరు నీకు తెలుసో తెలీదా? తెలుసు అంటున్నారు, అది చైతన్యం. ఆ తెలుసు అనేది చైతన్యం. ఏమి తెలుసు? నా రూపము తెలుసు, నేను స్త్రీనని తెలుసు, లేకపోతే నేను పురుషుణ్ణని తెలుసు. నా రూపము తెలుసు, నా పేరు తెలుసు నాకు. కనుక చిత్ ప్లస్ నామరూప. నేను అందుకనే ప్రమాతని, నేను తెలుసుకునేవాణ్ణి. ఏం తెలుసుకుంటున్నాను? సత్తు ప్లస్ నామరూపాన్ని తెలుసుకుంటున్నాను. పుష్పం ఉన్నది ప్రమేయం, ఆబ్జెక్ట్ పుష్పము నామరూపం. ఉన్నది చైతన్యం బ్రహ్మ, సత్ బ్రహ్మ. ఈ సత్ బ్రహ్మని ఎవరు తెలుసుకుంటున్నాడంటే చిత్ బ్రహ్మ తెలుసుకుంటున్నాడు. సత్తే చిత్తు, చిత్తే సత్. తెలుసుకుంటున్న వాడిని నేను. ఏం తెలుసుకుంటున్నావు? ఉన్న పుష్పాన్ని తెలుసుకుంటున్నాను. కనుక ఆ సత్తుని తెలుసుకుంటున్నవాడిని నేను. ఈ తెలుసుకునేవాడు ఉన్నవాడా లేనివాడా? ఈ తెలుసుకునేవాడు ఉండి ఉండాలి కదా, తెలుసుకోవాలి అంటే. కనుక నేను సత్తే అయ్యున్నాను, చిత్తయ్యున్నాను. సత్తు చిత్తు ఒకటే. నేను వేరు, ఉన్నాను వేరా? ఉన్నవాడు వేరు, నేను వేరా? నేనే ఉన్నాను, ఉన్నవాడే నేను. అర్థమైందా? అందుకని ఈ సత్తు ప్రమేయ రూపంగా, ప్రమేయం అంటే సత్తు ప్లస్ నామరూపాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈ ప్రపంచమంతా కూడా సత్తు ప్లస్ నామరూపం, జడవస్తు. ఈ తెలుసుకునేవాడు ఎవరైతే ఉన్నాడో చిత్తు ప్లస్ నామరూపం, వాడికి పేరుంది, రూపం ఉంది. చిత్తు ప్లస్ నామరూపం సదైవ చిత్, చిదేవ సత్. కనుక ఇక్కడ చిత్తు నామరూపంగా ఉంటే ప్రమాత అన్నాం. అదే సత్ చిత్తు నామరూపాన్ని బయట చూస్తే సత్తు నామరూపంగా తెలుసుకుంటే ప్రమేయం అన్నాం. కనుక ప్రమాత కూడా బ్రహ్మమే, ప్రమేయం కూడా బ్రహ్మమే. ఎందుకంటే సత్తు బ్రహ్మమే, చిత్తు బ్రహ్మమే. కనుక సత్తు చిత్తు వేరు కాదు. కనుక నేను ఉన్నాను. ఇప్పుడు అంతటా అంతా రామమయం, సర్వం బ్రహ్మమయం అన్నారు. అందుకనే ఆ సర్వం బ్రహ్మమయం అనేది ఆ సత్తు తత్ త్వం అసి అని చెప్తున్నారు ఇప్పుడు తర్వాత మంత్రంలో. ఇంతవరకు ఏం చెప్పారంటే, మన ఒక హిందీ పాట ఉంది, హర్ దేశ్ మే తూ హర్ వేష్ మే తూ తేరే నామ అనేక తూ ఏక హీ హై. పరమాత్ముడు ఒక్కడే, నిద్రపోయేటప్పుడే మెళకుతో ఉన్న పరమాత్ముడేమో జీవాత్ముడు అవుతాడు, నిద్రపోయే జీవాత్ముడు పరమాత్ముడు అవుతాడు. ఇప్పుడు మనందరం జీవాత్మలుగా ఉన్నాం, మెలకువతో ఉన్నాం. ఇదే జీవాత్ముడు నిద్రలోకి పోగానే పరమాత్ముడైపోతాడు. పరమాత్మ లీనమైపోవడం వల్ల పరమాత్ముడే, జీవాత్ముడే పరమాత్ముడు అని తెలుసుకోవాలి. హరి దేశమెత్తు, ప్రతి దేశంలోనూ నువ్వే ఉన్నావు సత్రూపంగా. హరి వేషమెత్తు, అన్ని వేషాలలో అన్ని రూపాలలో నువ్వే ఉన్నావు. తెర నాము అనేక, అంటే నీ నీకు అనేక పేర్లు కానీ నువ్వు ఒక్కడివే. పరమాత్ముడే జీవాత్ముడు, జీవాత్ముడే పరమాత్ముడు. కనుక నేను అంటే మన ఈ శరీరాన్ని చూసుకొని చూసుకొని తాదాత్మ్యం చెంది ఈ ముక్కు మొహం ఈ జుట్టు వీటన్నిటి కోసం నేను కాని దానిని నేను అనుకోని భ్రమలో పడి రోజులు నెలలు సంవత్సరాలు దశాబ్దాలు జన్మలు గడుపుతున్నా అజ్ఞానంలో. నేను కాని దానిని నేను అనుకోని, శరీరం నేను కాదు మనసు నేను కాదు అని నేను అనుకుంటున్నా. అలా అనుకోవద్దు నాయన. తత్ పరమాత్మ త్వమసి, నువ్వే ఈ ఆత్మస్వరూపమే అని చెప్పబోతున్నారు ఈ మంత్రంలో. ఈ 8వ మంత్రంలో చివరి మంత్రం చదువుతాం ఇప్పుడు. ఈ మంత్రం పోయిన వారం చెప్పాను కనుక నువ్వు మూలాన్ని వెతకవలసింది అన్నాడు. ఏ మూలాన్ని? ఈ శరీరం ఉండడానికి కారణం జలం కనుక శరీరానికి అన్నం కారణమైతే ఈ అన్న శరీరం జలం వల్ల నిలుస్తున్నది కనుక జలం కారణం అని తెలుసుకో. ఇది కార్యం. ఇప్పుడు జలానికి కారణం ఏమిటి? అగ్ని. అగ్ని లేకపోతే జలం లేదు కనుక ప్రాణం అనేటువంటిది కారణం ఉన్నాం. ఆ ప్రాణానికి కారణం ఏమిటి? మనస్సు, ప్రాణం, వాక్కు ఇవి చెప్పాం. వీటికి మూల కారణం ఏమిటి నువ్వు కనుక్కోవాలి అని చెప్పారు. తేజస సౌమ్య శృంగేన సన్మూలం అన్విచ్చ. తేజస్సు అగ్ని యొక్క మూలాన్ని నువ్వు తెలుసుకోవలసినది. సర్వాహ ప్రజా, ఈ ప్రజలన్నిటికీ అంటే జీవరాశులన్నిటికీ కూడా సత్ ఆయతనాహ. సత్ బ్రహ్మమే ఆయతనం, అధిష్టానం. సత్ ప్రతిష్టాహ, అవన్నీ కూడా జీవరాశులన్నీ సత్తు మీదనే ఆధారపడి ఉన్నాయి. అంటే ఉన్నది ఉన్నది అనే దాని మీద ఆధారపడి ఉంది. ఈ పుష్పం ఉన్నది కనుక ఉన్నది అనేది నామరూప గులాబీ పుష్పం. ఓ గులాబీ పుష్పం ఉన్నది. గులాబీ అనేటువంటిది నామం, ఆ రూపం ఎరుపు రంగు రూపం, ఆ నామరూప పోతుంది, కొంతసేపే ఉంటాయి అవన్నీ. ఆ ఉన్నది అనేది మనకు కనపడకుండా ఉంటుంది అంతే. అది వస్తూ ఉన్నప్పుడు ఆ ఉన్నది వాసన ఉన్నది. ఎట్లా ఉన్నది స్వామిని వాసన? బాగున్నది, బాగా. తర్వాత ఏమన్నా ఉన్నది, ఉన్నది అనేది ఎన్నిసార్లు వాడుతున్నామో తెలుసా మనం? ఆ ఉన్నదే కదా సత్, సత్తే కదా బ్రహ్మం, ఆ బ్రహ్మమే కదా ఆత్మ. ఏమండి ఆ బ్రహ్మ జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది నాకు? ఆ బ్రహ్మను నేను ఎప్పుడు తెలుసుకుంటాను? చేతిలో వెన్న పెట్టుకొని ఎతుకుతున్నది రా ఎక్కడో అట్లా ఉంటుంది మన కథ. నేనే బ్రహ్మాన్ని అయి ఉండి కూడా వెతుకుతున్నాను. ఏ శ్వేతకేతు, సత్తు మూలాన్ని కనుక్కో. సత్ ప్రతిష్టాహ యథాను ఖలు సౌమ్య ఇమా స్త్రిస్త్రో దేవతాహ. అగ్ని జలం, అగ్నిదేవత జలదేవత పృథివీదేవత పురుషం ప్రాప్య త్రివృత్ త్రివృత్ ఏకైకా భవతి. ఈ మనిషిని చేరినై మూడు భూతాలు పంచుకునే వాటి యొక్క భాగాలను పంచుకొని ఈ శరీరంగా మారింది కదా. తదుక్తం పురస్తాదేవ, ఇది ముందుగానే చెప్పబడింది, ఇంతకు ముందే చెప్పారు. పురస్తాద్ అంటే ముందే చెప్పాం కదా, అగ్ని జలం పృథివీ మనస్సు వాక్కు ప్రాణం ఇవన్నీ ఇందులో నుంచే వచ్చినాయి అని చెప్పి చెప్పాం. భవతి అస్య సౌమ్య పురుషస్య ప్రయతః, ఎప్పుడైతే ఈ మనిషి చనిపోతాడో ఈ శరీరం వదిలిపోతుందో, ప్రయతః అంటే ప్రయాణిస్తాడో జీవుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టి ప్రయాణించేటప్పుడు, మరి ఈ వాక్కు ఈ ప్రాణం ఈ మనస్సు ఎక్కడికి పోవాలి? ఎక్కడికో పోవాలి కదా. ఈ మనస్సు ప్రాణం వాక్కు ఇవన్నీ కూడా మూడు భూతాల నుంచి వచ్చినప్పుడు ఈ శరీరంలో, మరి ఈ శరీరం పోయిన తర్వాత ఆ మూడు ఎక్కడికి వెళ్ళాలండి? వాటి కారణంలోకి వెళతాయి. ఏమిటి ఆ కారణం అంటే అగ్ని, ఆపహ, పృథివి. వాంగ్ మనసి సంపద్యతే, ఈ వాక్ అనేటువంటిది చూసావా, అది మనస్సులో కలిసిపోతుందట. మనః ప్రాణః, ప్రాణే, మనస్సు అనేది ప్రాణంలో కలిసిపోతుంది. అందుకనే చనిపోయిన తర్వాత ప్రాణం పోయింది అని అంటారు. ప్రాణం వెళ్ళిపోయిందండి అంటారు. శరీరం నుంచి వెళ్ళిపోయింది, పూర్తిగా పోలే, ఈ శరీరం నుంచి వెళ్ళిపోయింది, ప్రాణం వెళ్ళిపోయింది అంటారు. ప్రాణం పోయింది అంటారు, ఎక్కడికి పోయింది అది మాత్రం తెలియదు. అందుకని మనస్సు పనిచేయడంలో ఇక్కడ చూసారా, మనః ప్రాణే సంపద్యతే. అప్పుడు ఆ ప్రాణం ఏమవుతుందట, ప్రాణః తేజసి. ఆ ప్రాణం తేజస్సు నుంచి కదా వచ్చింది. ప్రాణం అనేది కార్యం, తేజస్సు అగ్ని కారణం, అది దాని కారణంలోకి వెళ్ళిపోయింది, తేజస్సులోకి వెళ్ళిపోయింది. తేజసి, ఈ తేజస్సు ఏమవుతుంది, అగ్ని పరస్యాం దేవతాయాం, ఆ పరమాత్మ బ్రహ్మమునందు కలిసిపోతుంది. ఎందుకంటే ఆత్మ నుంచే కదా అగ్ని వచ్చింది, అగ్ని నుంచి నీరు, నీరు నుంచి భూమి, ఇట్లా వచ్చినాయి కాబట్టి తర్వాత శరీరం వచ్చింది, మనసు, వాక్కు ఇవన్నీ వచ్చినాయని చెప్పి చదివాము కిందటిసారి. కనుక అవన్నీ ఎట్లా వచ్చినాయో రివర్స్ ఆర్డర్లో అట్లాగే వెళ్ళిపోతాయి, అలాగే పోతాయి. మా ఇంటికి వెళ్ళిపోతామండి అంటాయి, మేము వచ్చిన చోటుకి వెళ్ళిపోతామండి అంటాయి. అది ఇంతవరకు మనం చూసాం. తర్వాత ఇప్పుడు తత్వమసి మొదలవుతుంది. 9 సార్లు తత్వమసి అని చెప్పబోతున్నారు. ఈ మంత్రంలో 7వ మంత్రంలో ఫస్ట్ తత్వమసి వస్తుంది, చదువుతాం. సయ ఏషోణి మాం ఐతదాత్మ్యమిదగుం సర్వం తత్ సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో ఇతి భూయః ఏవ మా భగవాన్ విజ్ఞాపయత్వితి తథా సోమ్యేతి హోవాచ. చాలా ముఖ్యమైన మంత్రం. సహ యహ ఏషః, సహ సత్ బ్రహ్మ, సహ ఎవరైతే ఉన్నాడో ఆ సత్ బ్రహ్మ, సత్తు సత్తు మూలం పరస్యాం అంటే ఈ యొక్క ప్రాణం మనస్సు, మన వాక్కు మనస్సులో మనసు. అందుకనే చనిపోయేటప్పుడు చూసారా వాక్కు మాట రాదంటారు. మాట ఎందుకు రావట్లేదంటే మాట వచ్చి మనసులో కలిసిపోయింది. మనసు పనిచేయచ్చు కదా అంటే మనస్సు ప్రాణంలో కలిసిపోయింది. ఎందుకంటే ప్రాణం నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు వస్తావా రావా అని అడిగింది మనస్సుని. అందుకని నేనేం చేసేది, అందుకని మనసు కూడా ఆలోచించడం మానేసింది. ఎందుకంటే ప్రాణం పిలుస్తున్నది, ఒక పక్కన ప్రాణం పిలుస్తున్నది కాబట్టి మనస్సు వెళ్ళాలి. మనస్సు ఏమన్నది, నేను వెళ్ళిపోతున్నాను, నేను లేకపోతే నువ్వేం మాట్లాడతావు, వస్తావా రావా అని చెప్పి మనస్సు వాక్కుని అడిగింది. నేను ఇవన్నీ కల్పన చేసి చెప్తున్నా. మనిషి చనిపోయేటప్పుడు మాట్లాడమని చెప్పి మనం అడుగుతాం, కచ్చి పలుకు, ఏదైనా చెప్పు, ఏదైనా చెప్పు అంటే మాట రావడంలే ఆ మనిషికి. పాపం ప్రయత్నం చేస్తున్నాడు, చెప్పాలని ప్రయత్నం చేస్తాడు కానీ బయటికి రాదు. చనిపోయే వాళ్ళని చూసారా ఎప్పుడన్నా, చెప్పాలని ప్రయత్నం చేస్తున్న మాట పగలడం లేదు బయటికి. ఎందుకంటే మాట మనసులో కలిసిపోయింది, మనసు ఆర్డర్ ఇచ్చేసింది, నేను వెళ్ళబోతున్నాను ఈ శరీరాన్ని నుంచి, కనుక నువ్వు ఇంకా మాట్లాడటానికి నీకు శక్తి లేదు, మనసు లేకపోతే వాక్కు రాదు. మనసులో ఉన్న ఆలోచనే కదా వాక్కు రూపంలో వస్తుంది. మనసులో ఆలోచన లేకపోతే వాక్కు ఎట్లా వస్తుంది బయటికి? అందుకనే ఆ చనిపోయే ముందు వాళ్ళు మాట్లాడలేరు, వాక్కు మనసులో కలిసిపోయింది. మనస్సు ఎందుకు పనిచేయడం లేదంటే మనసుకు కాల్ వచ్చేసింది, ఫోన్ కాల్. వాక్కి ఫోన్ కాల్ వచ్చింది మనస్సు నుంచి, అందుకని వెళ్ళిపోయింది. మనస్సుకి ఫోన్ కాల్ వచ్చింది ప్రాణం నుంచి, ప్రాణం మనస్సు ప్రాణంలో కలిసిపోయింది. ప్రాణానికి ఫోన్ కాల్ వచ్చింది అగ్ని నుంచి, నేను వెళ్ళబోతున్నాను, సత్తులో కలవబోతున్నాను, నువ్వు కూడా వచ్చేస్తే మంచిదన్నది. అప్పుడు ప్రాణం ఏం చేస్తుంది, సరే వస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది. వాళ్ళందరికీ ఈమెయిల్స్ వస్తాయి అన్నమాట, ఒక్కొక్కటికి వెళ్ళిపోతాయి వరుసగా. పరస్యాం దేవతాయాం అంటే అక్కడ సద్బ్రహ్మంలో కలిసిపోతాయి మూల కారణంలో. ఇవన్నీ కార్యాలు కదా, ఇవన్నీ కార్యాలు కదా, మూల కారణంలో కలిసిపోతాయి. బంగారం కరిగించేటప్పుడు గాజు రింగు చైను అని ఉంటుందా? అన్నీ నామరూపాలు వదిలిపెట్టుకుని వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ అంతే. సహా యహ, ఆ పరమాత్మ యహ ఎవరైతే ఉన్నాడో, ఏషహ ఈ ఆత్మ, ఈ శరీరంలో ఉన్నటువంటి ఏషహ, ఏషహ అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి అణిమా, సూక్ష్మమైనటువంటిది చాలా కష్టం తెలుసుకోవడం, సూక్ష్మమైనటువంటి అణిమా, సూక్ష్మంగా ఉన్నాడు సూక్ష్మ రూపంలో. అందుకని చెప్తున్నా కూడా అర్థం కాకుండా క్లాసులో కూర్చుంటున్నామా లేదా? ఎంత చెప్పినా ఎంత సూక్ష్మం అయితే అర్థం కాకుండా ఉంటుంది చెప్పండి మీరే. ఏమిటండి స్వామిని ఇంత కష్టంగా ఉంది, మీరు ఏదో చెప్తున్నారు కానీ నాకేం వంట పట్టడం లేదే. అదే అణిమ అంటే సూక్ష్మం అని అర్థం. ఎవరికి అర్థం అవుతుందంటే సాధన చతుష్టయ సంపత్తి, తీవ్రమైన శ్రద్ధ, తీవ్రమైన భక్తి, తీవ్రమైనటువంటి వైరాగ్యం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి చక్కగా బోధపడుతుంది. మీలాంటి వారికి అప్పుడప్పుడు బోధపడదంటే అక్కడెక్కడికైనా రాగం ద్వేషం వచ్చినప్పుడు నేను రానుంటుంది జ్ఞానం. రాగద్వేషం లేకుండా మనసు సాత్వికంగా ఉంటుంది చూసారా, అప్పుడు గ్రహిస్తుంది అది అణిమా. ఏమిటది అసూక్ష్మమైనటువంటిది? ఐతదాత్మ్యం ఇదగుం సర్వం. ఐతదాత్మ్యం అంటే ఏతత్, ఏష ఆత్మ ఎస్య సహ ఏతదాత్మ, ఏష ఆత్మ ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ, ఏష ఆత్మ ఐతదాత్మ. తస్య భావ ఐతదాత్మ్యం, ఏతదాత్మ ఏతదాత్మ ఏతదాత్మన భావ ఐతదాత్మ్యం. ఏష ఆత్మ ఎస్య సహ, ఈ ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మని ఏతదాత్మ, ఏతదాత్మ ఇక్కడే ఉన్నది, దూరంగా లేదు, ఇక్కడ ఉన్నటువంటి ఆత్మే. తస్య భావ ఐతదాత్మ్యం అయితే ఏమిటండి, ఈ ఆత్మే ఇదగుం సర్వం, ఇదంతా కూడా నీకు కనిపించే ప్రపంచం అంతా కూడా ఈ ఆత్మే, ఈ సత్తే అక్కడ కనపడుతున్నది, ఈ సత్తే అక్కడ కనపడుతున్నది. చిత్ తెలుసుకోవాలి, ప్రమాత అంటే చిత్ ప్లస్ నామరూప, చిత్ ప్లస్ నామరూప, అంతటా ఉన్నది సద్రూపేణ నామరూపేణ సద్నామరూపేణ సోపాధిక బ్రహ్మ అని అర్థం. నువ్వు చూసేదంతా బ్రహ్మమే, చూసేదంతా బ్రహ్మమే అంటే బ్రహ్మమే అన్ని రూపాలలో ఉన్నాడు. పుష్పం ఉన్నది, మైక్ ఉన్నది, ఫ్యాన్ ఉన్నది, డెస్క్ ఉన్నది, ఇల్లు ఉన్నది, ఫ్యాన్ ఉన్నది, ఆమె ఉన్నాడు, ఈమె ఉన్నది, అన్ని ఉన్నది 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 అంటే అన్నిట్లో ఉన్నది ఉన్నది కదా, అన్నిట్లో ఉన్నది ఉన్నది కదా. ఏమిటి అన్నిట్లో ఉన్నది ఉన్నది కదా, అప్పుడు ఉన్నది అనేటప్పుడు బ్రహ్మం అయితే సర్వం బ్రహ్మమా కాదా? ఇక్కడ కనపట్టలేదండి అన్నాడు. ఫ్యాను ఉన్నది కనపడుతున్నది, ఫ్యాను రూపంగా ఉన్నది బ్రహ్మ, ఆ బ్రహ్మ అనమాట. ఇప్పుడు నువ్వు ఫ్యాను చూస్తుంటే ఏం చూస్తున్నట్టు అర్థం? బ్రహ్మంను చూస్తున్నట్టే. ఫ్యానాకారం బ్రహ్మ, డెస్క్ ఆకారం బ్రహ్మ, పుష్పాకారం బ్రహ్మ, మనిషి ఆకారం బ్రహ్మ, పురుషాకారం బ్రహ్మ, డెస్క్ ఆకారం బ్రహ్మ, యాంప్లిఫైర్ ఆకారం బ్రహ్మ, సత్తే కదా అన్ని. బ్యాగ్ ఉన్నది, బ్యాగ్ ఆకారం బ్రహ్మ, అందుకే నమస్కారం. అన్నిటికీ ఎందుకు నమస్కారం చేస్తావు? అర్థమైందా? ఇప్పుడు మనం పిచ్చివాళ్ళమా? మనం నమస్కారం చేసేవాళ్ళం పిచ్చివాళ్ళమా? ఎందుకని? అంతా బ్రహ్మమయం గనక నమస్కారం చేస్తాం. హిందూ మతం ఎంత గొప్పదో అర్థమైందా? ఇప్పుడు హిందూ మతం వేదాల మీద ఆధారపడి ఉంది, వేదాలు చెప్తున్నాయి అంతా బ్రహ్మమయం, కనుక హిందువులు అన్నిటినీ దేవుడిగా భావించి పూజ చేస్తారు, చేస్తాము, ఇంకా ఇంకా చేస్తూనే ఉంటారు, తరతరాలుగా భవిష్యత్తులో కూడా చేస్తారు. ఎందుకంటే మనకు తెలిసిన జ్ఞానం పరమ సత్యమైనటువంటి జ్ఞానం, దానికి తిరుగు లేదు. ఎంతమంది సైంటిస్టులు వచ్చినా, ఎంత గొప్పవాళ్ళు వచ్చినా ఈ జ్ఞానాన్ని కాదని అనలేరు. వేదం ప్రమాణం. ఐతదాత్మ్యం ఇదగుం సర్వం తత్ సత్యం, కారణమైనటువంటిది సత్యం అని చెప్పాం. సత్యం ఆ సత్యం అంటే ఏమిటి? త్రికాల అబాధ్యం. ఉన్నది అనేది పోదు చూడండి, ఆ సత్ అనేటువంటిది ఉన్నది, ఉన్నది అనేటువంటిది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది, ఏదో ఒక రూపంలో ఉంటుంది. త్రికాల అబాధ్యం, మూడు కాలాలలో ఉంటూనే ఉంటుంది, ఏదో ఒక రూపంలో ఉంటూనే ఉంటుంది. బీజ రూపంలోనే ఉండొచ్చు. ఈ పుష్పం రాకముందు మొగ్గ రూపంలో ఉంది, మొగ్గ రాకముందు ఈ పుష్పం ఎక్కడ ఉంది? చెట్టు లోపల బీజ రూపంలో ఉన్నది. అప్పుడు ఉన్నది అనేది ఉన్నదా లేదా? ఏదో ఒక రూపంలో ఉన్నదా లేదా? అది సత్యం అంటే. ఐతద్ ఆత్మ్యం ఇదగుం సర్వం, ఏదైతే అంతా ఉన్నదో అది సత్యం. సత్ అనేదే సత్యం. నామరూపాలు వస్తూ ఉంటూ పోతూ ఉంటాయి, కానీ దాని వెనకాల ఉన్నటువంటి సత్ అనేది సత్యం. ఆ సత్ అనేటువంటిది తత్ త్వమ్మసి, అది నువ్వే. ఆ సత్ అనేది ఏదైతే ఉందో సత్యమైనటువంటిది, అది నీ నిజస్వరూపం. ఏ శ్వేతకేతు, తత్ సత్యం, తత్వమసి తత్, అది త్వం నీవు, అసి అయి ఉన్నావు. ఇది మహావాక్యం, ఛాందోగ్యోపనిషత్తు మహావాక్యం తత్వమసి నెంబర్ వన్. ఇట్లా 8 సార్లు వస్తుంది ఇంకా, ఎందుకంటే స్టూడెంట్ అడుగుతున్నాడు ఇంకా చెప్పండి అని. శ్వేతకేతో ఇది అని చెప్పేశారు, అయిపోయింది టీచింగ్ అయిపోయింది. ఈ 8వ ఖండంతో ఈ తత్వమసితో మహావాక్యము టీచింగ్ అయిపోయింది, ఇంకా వెళ్ళక్కర్ల, ఇంటికి వెళ్ళొచ్చు మనం. కానీ శ్వేతకేతు అడుగుతున్నాడు, భూయః ఏవ మా భగవాన్ విజ్ఞాపయత్, నాకు తిరిగి చెప్పవలసింది భూయః, ఇంకా చెప్పండి నాన్నగారు, మీరు చెప్తుంటే ఇంకా వినాలని ఉన్నది, చెప్పండి నాన్నగారు అన్నాడు. భగవాన్ అంటే జ్ఞాన సంపన్నులైనటువంటి ఓ భగవత్ స్వరూపులైనటువంటి తండ్రి గారు, నాకు ఇంకా చెప్పండి. ఏవమా భగవాన్ విజ్ఞాపయత ఇతి, నాకు తెలియజేయవలసినది. అప్పుడేమన్నారు తండ్రి, తథా సౌమ్య, అలాగే హే సౌమ్య శ్వేతకేతు చెప్తాను ఇతి హోవాచ. ఉద్దాలకుల వారు, నేను చెప్తాను నాయన అన్నారు 9వ ఖండం నుంచి. ఇంతటితో శ్రవణం అయిపోయింది, ఇది శ్రవణం పార్ట్, 8 ఖండం వరకు శ్రవణం అయిపోయింది. కానీ సందేహాలు ఉంటాయే, ఏం సందేహాలు? కొన్ని సందేహాలు అర్థం పర్థం లేని సందేహాలు అంటారు. నేను ఈ సందేహాలకు అర్థం పర్థం లేదే అంటుంటారు చూసారా, అర్థం పర్థం లేకపోయినా సందేహం సందేహమే కదా. అందుకని గురువు గారు ఏం చేస్తారంటే, సందేహాలు రాకపోతే శిష్యుడికి ఆయనే సందేహాలు క్రియేట్ చేస్తారు, క్రియేట్ చేసి ఆయనే సమాధానాలు చెప్తారు గురువు గారి. అలా చెప్పే దేనికోసం అంటే, దీన్నే అభ్యాస అంటారు. ఈ 9 సార్లు తత్వమసి ఎందుకు చెప్పాలి? ఒకసారి చెప్తే చాలు కదా, ఎందుకండి 9 సార్లు చెప్పాలి? 9 నుంచి 16వ ఖండం దాకా ఇట్లా వెళుతుంది, 9 సార్లు వెళుతుంది. 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ఖండాల వరకు ఈ తత్వమసి 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 అని చెప్తూనే ఉంటారు. ఇదేమిటి అరిగిపోయినా గ్రామ్ఫోన్ రికార్డులో, వెనకటి రోజుల్లో గ్రామ్ఫోన్ రికార్డుని పెట్టేవాళ్ళు, ముళ్ళు పెట్టేవాళ్ళు, పాత రికార్డు మెల్లగా ఒక ప్లేట్ లాగా ఉండి దాని మీద పెడితే ముళ్ళు అరిగిపోయి అక్కడే తిరుగుతూ ఉంటుంది, అదే మాట తిరిగి 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 వస్తుంది. అదే విధంగా ఒకవేళ ప్లేట్ ఏమైనా అరిగిపోయిందా ఇక్కడ, తత్వమసి తత్వమసి ఇన్నిసార్లు ఏమిటి అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు లాగా. మన ఇళ్లలో కూడా ఎవరన్నా ఏదైనా చెప్తూ ఉంటే తిరిగి 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 అదే చెప్తే, ఏమిటి అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు లాగా మళ్ళీ అదే పాత కథకే వస్తావు అన్నట్టు ఉంటుంది. కానీ ఇక్కడ అణిమా అన్నారు, చాలా సూక్ష్మమైన విషయం కనుక 9 సార్లు చెప్పి తీరాలి, దాన్నే అభ్యాస అంటారు. అభ్యాస అంటే చెప్పినదే మళ్ళీ మళ్ళీ చెప్పడం. ఇలా చెప్తారు, వేరే పద్ధతిలో చెప్తారు, అదే విధంగా చెప్పరు, వేరే పద్ధతిలో మనకు అర్థమైనట్లుగా చెప్తారు. 2వసారి చెప్పేటప్పుడు ఒక పద్ధతి, 3వసారి తత్వమసి చెప్పేటప్పుడు వేరే పద్ధతి, 4వసారి చెప్పేటప్పుడు 4వ పద్ధతి, అట్లా పద్ధతి పద్ధతిగా చెప్పుకుంటూ వస్తారు. ఇప్పుడు ఒక్కోసారి అయిపోయింది, ఇప్పుడు 2వసారికి వెళ్ళాలి మనం 9వ ఖండం నుంచి. ఆ సందేహాలు దేనికి వస్తాయి అంటే, వస్తాయి దేనికి వస్తాయి అని అడిగితే ఏం చెప్పాలి? వస్తాయి, వచ్చినప్పుడు సమాధానం చెప్పాలి కదా, అందుకని చెప్తున్నారు. దీనిని మననం అంటారు. ఇప్పుడు 9వ ఖండం నుంచి మననం చదువుతాం. మంత్రం 209వ పేజీ 9వ ఖండం మొదటి మంత్రం. ఇప్పుడు ప్రశ్న ఏమిటి, అర్థం అర్థం లేని ప్రశ్న అంటే, ఇప్పుడు నేను సత్ అంటున్నారు కదా, క్రిందటి సారి ఏం చెప్పారు, నిద్రలోకి వెళ్ళిపోతే నీకేమీ తెలియదు, ఆ సత్తు సంపత్తి అన్నారు. నిద్రలో నీవు సత్తులోకి వెళ్ళిపోయి సత్తులో నువ్వు నిద్రలో ఆత్మతో ఉంటావని చెప్పి చెప్పారు కదా. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఏమండి నేను నిద్రలో పరమాత్మ స్వరూపంలో ఉంటే ఆ నాకెందుకు తెలియదు, నిద్ర లేవగానే చెప్పచ్చు కదా నేను నేను పరమాత్మలో లీనమైపోయినాను రాత్రి నిద్రలో అని. లేచిన తర్వాత మనం ఎందుకు చెప్పడం లేదు అనే ప్రశ్న. ప్రశ్న లేదు కానీ సమాధానం ఉన్నది. ఈ దీనికి ఏం ప్రశ్న అయి ఉండాలి అంటే ఇది ప్రశ్న. అందరం నిద్రపోతున్నాము, ఇప్పుడు సత్సంపత్తి అన్నాం, సత్తులో కలిసిపోతున్నాం అన్నా, పరస్యాం అన్నా. నిద్రలో అయితేనేమో 6 గంటలు, మరణంలో అయితే కొంచెం దీర్ఘకాలం, అంతే తేడా. సత్తులోకి వెళుతున్నాం, నిద్రలో అయితే షార్ట్ టైము, మరణంలో అయితే ఎక్కువ సమయం. ఈ నిద్రలోకి వెళ్ళినప్పుడు నేను లేవగానే రాత్రి నేను సత్తు బ్రహ్మంలోకి వెళ్ళొచ్చాను అని ఎందుకు తెలియడం లేదు, అది నా నిజస్వరూపమైనప్పుడు నాకు తెలియాలి కదా అని ప్రశ్న ఇస్తే దీనికి సమాధానం. యథా సౌమ్య మధు మధుకృతో నిస్తిష్టంతి నానాత్యయానాం వృక్షాణాం రసాన్ సమవహారం ఏకతాం రసం గమయంతి తే యథా తత్ర న వివేకం లభంతే అముష్యాహం వృక్షస్య రసోస్మి అముష్యాహం వృక్షస్య రసోస్మి ఇతి ఏవమేవ ఖలు సౌమ్యం ఇమా సర్వా ప్రజాః సతి సంపద్యన విదుః సతి సంపద్యామహమితి. ఎందుకు తెలుసుకోలేరంటే, యథా ఎట్లాగైతే నిద్రలో నేను బ్రహ్మలో కలిశాను అనేటటువంటి జ్ఞానం రాదు. ఆ జ్ఞానం రాకపోవడం వల్ల తెలుసుకోవడం లేదు. జ్ఞానం రావాలి అంటే జ్ఞాన ఇంద్రియాలు పనిచేయాలి. జ్ఞాన ఇంద్రియాలు పనిచేసినప్పుడు జ్ఞానం వస్తుంది. జ్ఞానం అక్కడ వచ్చినప్పుడు నువ్వు జ్ఞాపక స్మరణ చేసుకోగలుగుతావు. అర్థమైందా? కర్మ చెయ్యాలి అంటే కర్మ ఇంద్రియాలు కావాలి. జ్ఞానం పొందాలి అంటే జ్ఞాన ఇంద్రియాలు పనిచేయాలి. నిద్రలో జ్ఞాన ఇంద్రియాలు పనిచేయవు, కర్మ ఇంద్రియాలు పనిచేయవు. జ్ఞాన ఇంద్రియాలు పనిచేయవు కనుక అక్కడ జ్ఞానం రాదు. నిద్రలో పరమాత్మలో నువ్వు లీనమైనా కూడా నేను పరమాత్మలో లీనమైనాను అనే జ్ఞానం రావడానికి అక్కడ మనస్సు పనిచేయడంలా, బుద్ధి పనిచేయడంలా. నిద్రలో జ్ఞాన ఇంద్రియాలు పనిచేయడం దేనికంటే మనసు పనిచేయడంలా. మనసు ఎందుకు పనిచేయడంలా? బుద్ధి పనిచేయడంలా. ఇవన్నీ పనిచేయడం లేదు కనుక జ్ఞానం రాదు. ఏం జ్ఞానం? నేను సత్తులో కలిసిపోయినాననే జ్ఞానం రాదు. అక్కడ జ్ఞానం రాలేదు కనుక లేచిన తర్వాత నువ్వు స్మరణ చేసుకోలేకపోతున్నావు. నేను సత్తులో కలిసిపోయినాను అని స్మరణ చెయ్యాలంటే దాన్ని రీకలెక్షన్ అంటాం. స్మరణను ఏమంటాం? రీకలెక్షన్. రీకలెక్షన్ ఎప్పుడు చేస్తారండి? స్మరణ ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు ఏదైతే మనం చూస్తామో దాన్ని స్మరణ చేసుకోవచ్చు. అంతకుముందు చూసుంటే ప్రత్యక్షంగా జ్ఞానం వచ్చి ఉంటే దాన్ని మళ్ళీ స్మరణ చేసుకుంటాం. ఇప్పుడు ఈ పుష్పాన్ని నేను చూపించాను మీకు, ఇంటికి వెళ్ళి మీళ్ళు మళ్ళీ స్మరణ చేయొచ్చు, దీన్ని మనసులో జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. అవునా? ఎందుకంటే ఇప్పుడు చూశారు కనుక. దీన్ని కలెక్షన్ అంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత రీకలెక్షన్ అంటారు. నన్ను రికార్డ్ చేస్తున్నారు ఇక్కడ, దాన్ని VCR అంటారు. ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు? మళ్ళీ స్విచ్ ఆన్ చేయగానే, స్వామిని బాగా చెప్పారు క్లాసు, ఆన్ చేయంగానే వస్తుంది. దాన్ని VCP అంటారు. యాస్ ఎ ప్లేయర్ తిరిపి మళ్ళీ ప్లే చేస్తాం. ఇక్కడ రికార్డ్ అయితే కదా అక్కడ ప్లే చేయగలరు. ఏం రికార్డే కాకుండా మీ బ్యాగ్లోనే పెట్టుకొని ఇంటికి వెళ్ళి ప్లే చేస్తే వస్తుందా? VCP పనిచేస్తుందా? VCR ఆన్ చేసిన తర్వాతనే VCP పనిచేస్తుంది. అదేవిధంగా కలెక్షన్ అయిన తర్వాత రీకలెక్షన్ అంటారు. మనం నిద్రలో దాన్ని కలెక్ట్ చేసుకోవడానికి, ఆ విషయాన్ని సత్తులో కలిసిపోయిన దాన్ని కలెక్ట్ చేసుకోవడానికి, జ్ఞానం రావడానికి ఇంద్రియాలు పనిచేయలేదు అక్కడ. కనుకనే నువ్వు స్మరణకి తెచ్చుకోలేవు. నువ్వు బ్రహ్మలో కలిసిపోయినప్పటికీ కూడా లేచిన తర్వాత నేను సత్తులో కలిశాననేటువంటి స్మరణ గుర్తు నీకు లేదు, జ్ఞాపకం లేదు. జ్ఞాపకం ఉండాలంటే జ్ఞానం వచ్చి ఉండాలి. అక్కడ ఇంద్రియాలు పనిచేయలేదు కనుక అక్కడ నువ్వు సత్తులో కలిసినా కూడా అక్కడ జ్ఞానం రాలేదు. కనుక రాలేదు కనుక మెలకు వచ్చిన తర్వాత కూడా గుర్తుకు రాలేదు. విషయం అది ఎంత గంభీరమైన విషయం చూసారా? ఇది అర్థమైంది కదా? తేలికగా ఉందా లేదా? కష్టంగా ఉందా? చూడండి, దానికి ఉదాహరణ చెప్తున్నారు. ఇట్లా చెప్తే మీకు అర్థం కాదని, ఈ తేనెటీగలునే చూసారా, మధు మధుకృత, మధుకృతి అంటే మధు కరోతి ఇది మధుకృతి. మధుకృత అంటే తేనెటీగలు. ఈ తేనెటీగలు ఏం చేస్తాయంటే, మధు అంటే తేనెని ఆ పుష్పాల నుంచి వృక్షం మీదకి వెళుతుంది. ఆ వృక్షాలకు దగ్గర ఉన్న పుష్పంలో ఉన్నటువంటి తేనెటీగని, ఆ పుష్పంలో ఉన్న తేనెని ఈ తేనెటీగలు తాగి తీసుకువచ్చి ఆ తేనె గూడులో పెడతాయి. అక్కడ పెట్టిన తర్వాత ఆ తేనె ఆ పుష్పంలో, నేను ఈ చెట్టు నుంచి ఫలానా చెట్టు నుంచి ఫలానా పుష్పం నుంచి వచ్చాను అని చెప్తుందా? అక్కడ నేను ఫలానా వృక్షం నుంచి ఫలానా చెట్టు నుంచి వచ్చానని జ్ఞాపకం ఉంటుందా? ఉండదు కదా. రస అంటే ఆ తేనె బిందు ఎంత తీసుకొస్తుందండి ఆ తేనెటీగ? ఒక లీటరా, రెండు లీటర్లా? ఒక డ్రాప్లెట్. డ్రాప్లెట్ ఎంత ఉంటుంది అని ముక్కు, ఎంత తేనె ఉంటుంది అందులో, అట్లా తీసుకుంటుంది. ఎంత మనం తీయగలమా? అది తీసుకొచ్చి పెడితే తేనె తాగుతున్నాం మనం. మన వల్ల కాదు తీయడం, దా ఇన్స్ట్రుమెంట్ దానికే ఇచ్చాడు. ఆ పుష్పం మనం పట్టుకుంటే నలిగిపోతుంది ఫస్ట్, అది పుష్పం నలగకుండా అక్కడ వాడి దాని మీద ఆ ముక్కు దాంట్లో పెట్టి ఆ తేనె జుయ్యం లాగేస్తుంది. ఆ లాగేసిన తేనెని ఆ ఒక్క డ్రాప్లెట్ని అందులో గూళ్ళో పెడుతుంది. ఎన్ని తేనెటీగలు వచ్చి అక్కడ పెడతాయి అన్ని. అదే చూడండి, మధుకృత నిస్తిష్టంతి. నిస్తిష్టంతి అంటే అన్ని వైపుల నుంచి, అన్ని వైపుల నుంచి అన్ని తేనెటీగలు ఆ చెట్ల మీదకి వెళ్ళి ఆ చెట్ల నుంచి ఆ పూల నుంచి తేనెని తీసుకొచ్చి అన్ని ఒకటే రెండా ఎన్ని వేలల్లో ఉంటాయి. అక్కడ చూస్తేనే ఒళ్ళు జలతరిస్తుంది ముందు మనకు. ఆ తేనె తుట్టెని చూస్తేనే తిరుగుతూ ఉంటాయి అక్కడ. ఎంత స్పీడ్గా తిరుగుతాయో తెలుసా? ఆ తేనెని అక్కడ పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోతాయి. మనం తీసుకుంటాం ఆ తేనె, తాగుతాం. సరే, నానాత్యయానాం వృక్షాణం, అనేక చెట్ల నుంచి ఆ తేనెని తీసుకొచ్చి రసాను, ఆ ఒక్క రసం అంటే ఆ తేనె బిందువుని, రసాను సమవహార, అన్ని ఒకచోట కలుపుతాయి. ఆ తెచ్చిన తేనెని అన్నిటినీ ఒకచోట పెడతాయి ఆ గూడులో, తేనె తుట్టెలో. ఏకతాం రసం గమయంతి, ఆ అన్ని పూల రసం ఒక్క తేనె అవుతుంది. మన ఇంటికి వచ్చిన తర్వాత ఏ పుష్పం నుంచి వచ్చిందో ఆ తేనె సీసాలో మీకు ఏమైనా గుర్తు తెలుస్తుందా? కనుక్కోగలరా? ఆ తేనె పట్టేవాళ్ళు వాళ్ళకి తెలుసు ఇది ఏ పుష్పాల నుంచి వచ్చిందనేది. అక్కడ పుష్పాల చెట్లు దాన్ని బట్టి ఉంటుంది, అన్ని పుష్పాల తేనె ఉంటుంది అందులో. సమవహారం అంటే కలిసిపోతాయి అన్ని ఒకచోట. రసం గమయంతి తే యథా తత్ర న వివేకం లభంతే, ఆ తేనె అక్కడ వివేకం లభంతే. అక్కడ కూర్చొని అందరూ తలా ఒక బొట్టు, నేను మల్లెపూ నుంచి వచ్చా, నేను గులాబీ పూ నుంచి వచ్చానే సంగతి గుర్తుంటుంది వాటికి. అక్కడ కలిసిపోయినాయి, ఒకటైపోయినాయి అక్కడ. న లభంతే అముష్యామహం వృక్షస్య రస అస్మి, నేను పుష్పం గులాబీ పుష్పం చెట్టు నుంచి వచ్చాను అని చెప్పగలదా? జాజి చెట్టు నుంచి వచ్చాను నేను, నేను మామిడి పుష్పం చెట్టు నుంచి వచ్చాను, మామిడి వృక్షమైనటువంటి పుష్ప చెట్టు నుంచి వచ్చానని చెప్పలేదు కదా. అహం నేను వృక్షస్య రస అంటే ఈ చెట్టు యొక్క, ఈ చెట్టు యొక్క రసాన్ని, ఈ చెట్టు యొక్క తేనెని అని చెప్పలేవు కదా. ఇది ఏవం ఖలు, ఈ విధంగానే కదా. శ్వేతకేతు, హే సౌమ్య, ఇమా సర్వాహ, ఇవన్నీ కూడా ఇమా సర్వాహ అంటే ఈ ప్రజలందరూ కూడా, ఈ జీవరాశులన్నీ కూడా, సతి సంపద్య సత్తునందు కలిసిపోయి నిద్రలో సత్తులో కలిసిన తర్వాత నిద్రలో నా విదుహు, నేను స్త్రీని, నేను ఫలానా అని గుర్తుంటుందా? అక్కడ లేదు కదా, నేను ఇప్పుడు బ్రహ్మంలో కలిసిపోయినాను అని జ్ఞాపకం లేదు. నేననేది మర్చిపోయినది, నేను అనేదే లేదు అక్కడ. ఇంకా సత్తులో కలిసానని ఎక్కడ తెలుస్తుంది? నేను అత్తగారు, నేను బావగారిని, నేను అమ్మని, ఆ నేను అనేదే లేకపోతే నేను సత్తులో కలిసానని ఎట్లా తెలుస్తుందండి? ఆ నేను అని జ్ఞాపకం ఉంటే కదా సత్తులో ఉన్నానని తెలుస్తుంది. నేను అనేదే జ్ఞాపకం లేదు నిద్రలో. నిద్రలోకి జారుకున్నాడండి అంటారు. నిద్రలోకి జారుకున్నాడంటే ఇంకేమీ తెలియదు కదా. సతి అంటే సత్తునందు, సత్తు బ్రహ్మమునందు. సతీ అనేది సప్తమి ఏకవచనం. సతీ సంపద్య కలిసిపోయి నా విదుహు తెలుసుకోలేకపోతున్నాడు. సతి సంపద్యామహం ఇది, నేను సత్తునందు కలిసి ఉన్నాను అనేటటువంటి జ్ఞానం వాడికి కలగడం లేదు. తర్వాత చూస్తాం మిగతా పోర్షన్. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.